ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता, मनो मे वाचि प्रतिष्ठितम्, आविरामीर्मयेथि वेदस्य मणिस्थः, श्रुतं मे मा प्रहासीः, अनेनाधीतेनाहोरात्रान् सन्दधामि, ऋतं वदिष्यामि, सत्यं वदिष्यामि, तन्मामवतु, तद्वक्तारमवतु, अवतु माम्, अवतु वक्तारम्, अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः।
36వ పేజీ మొదటి మంత్రం. అపక్రామంతు గర్భిణ్యః, పురుషేహ మా అయమాదితో గర్భో భవతి, యదేతద్రేతః తదేతత్ సర్వేభ్యః అంగేభ్యస్తేజః సంభూతం, ఆత్మన్యేవాత్మానం విభర్తి తద్యదా స్త్రియాం సించతి. అథైన జనయతి తదస్య ప్రథమం జన్మ, సా భావయిత్రీ భావయితవ్యా భవతి. ఈ భాగంలో ఉపనిషత్తు జీవాత్మ ఎలా ఈ శరీరాన్ని తీసుకుంటుంది అనే విషయాన్ని చెప్తున్నారు. అంటే జన్మ అనేటువంటిది ఎలా ఏర్పడుతుంది అని. జీవుడు మొదట స్వర్గం అగ్ని ద్వారా పరిపక్వతని చెందుతాడు. తర్వాత మేఘ అగ్నిలోకి, అంటే ఒక్కొక్క అగ్ని ఒక్కొక్క శరీరం లాంటిది. శరీరం కంటికి కనపడకపోయినప్పటికీ కూడా అగ్ని అని ఎందుకన్నామంటే అగ్ని శుద్ధం చేస్తుంది ప్రతి వస్తువుని. అదేవిధంగా ఇక్కడ జీవుడు శుద్ధి చేయబడతాడు ఒక్కొక్క అగ్నిలో. స్వర్గ అగ్ని, రెండవ అగ్ని మేఘ అగ్ని, మూడవ అగ్ని పృథివీ అగ్ని, వర్షం ద్వారా అంటే మేఘంలో ఉన్నటువంటి నీరు వర్షం రూపంలో వచ్చి భూమి మీద పడినప్పుడు ఆ జీవుడు ఆ పృథివీ మాత నుంచి వృక్షములు కాయలు పండ్లు అన్నీ వస్తాయి. అందులో ఎక్కడో ఈ జీవుడు అంటుకొని ఉంటాడు. అది పురుషుడు భుజించినప్పుడు ఆ పురుష శరీరమే నాలుగవ అగ్ని, పురుషాగ్ని అంటారు. ఆ పురుషుడు స్వీకరించినప్పుడు ఆ ఆహారం రేతస్సుగా మారి ఆ జీవుడు ఆ రేతస్సు రూపంలో ఉంటాడు. పురుష శరీరంలో ఉన్నప్పుడు వివాహమైనటువంటి ఆ పురుషుడు ఆ యొక్క రేతస్సును తన పత్ని యొక్క గర్భంలో వదిలినప్పుడు ఆ యొక్క స్త్రీ అగ్నిలో ప్రవేశిస్తాడు. స్త్రీ గర్భమే యోషాగ్ని అంటారు. నారీ అగ్ని, నారీ అంటే స్త్రీ, గర్భంలో ప్రవేశిస్తాడు జీవుడు. ఇట్లా ఐదు అగ్నుల ద్వారా ప్రయాణించి వస్తాడు. తండ్రి శరీరంలో ఉన్నప్పుడు మొదటి తండ్రి శరీరంలో ఉన్నప్పుడు మొదటి జన్మ అన్నాం. అక్కడ త్రయ ఆవసత, త్రయ ఆవసత అని చెప్పాం కిందటి మంత్రంలో. అలా చెప్పినప్పుడు ఇక్కడ జన్మ అనేటువంటిది పురుష శరీరం నుంచి, అంటే తండ్రి శరీరం నుంచి తల్లి శరీరానికి రావడమే మొదటి జన్మ. ఆవసతలు వేరు, జన్మ వేరు. ఇక్కడ ఆవసత అంటే మనం తండ్రి శరీరం మొదటి ఆవసత ఉండడానికి, అమ్మ శరీరం రెండవ ఆవసత, స్థలం అబోర్డ్ అంటారు, స్వశరీరం మూడవ ఆవసత. ఈ ఆవసతలన్నీ కూడా స్వప్నం అని చెప్పింది ఉపనిషత్తు. ఇవన్నీ సత్యం కాదు, మిథ్యా అన్నది. ఎలా అంటే కుండ ఎంత సత్యమో ఈ శరీరాలన్నీ కూడా అంత సత్యం అన్నది. కుండ అనే పదార్థమే లేదు కదండి అసలు. అదేవిధంగా ఉన్నట్లుగా కనపడుతున్నదే కానీ నిజంగా లేదు. ఆ విధంగా ఈ శరీరాలు మనం అర్థం చేసుకోవాలి అని చెప్పి స్వప్నాహ అని చెప్పింది ఉపనిషత్తు. స్వప్నం అంటే కల కాదు అక్కడ, స్వప్నం అంటే అబద్ధం అని అర్థం, నిజం కాదు. మనకు నిజంగా అనిపించినంత మాత్రాన అది నిజం కాదు. సూర్యోదయం చూస్తాం మనం, మన కంటికి తెలుస్తున్నది సూర్య ఉదయం, సన్ రైజ్ అండి, సూర్యోదయం అండి, ఎన్ని గంటలండి సూర్యోదయం అని అడుగుతాం, సమయం కూడా వేస్తారు పేపర్లో. మన కంటికి అనుభవం ఉన్నంత మాత్రాన అది సత్యం అవుతుందా అండి? అవ్వదు కదా. సూర్యోదయమే లేదు, సూర్యుడు ఉదయించడం అనేదే లేదు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నది. అలా తిరుగుతున్నప్పుడు ఈ సూర్యోదయం అనేటటువంటి ఆ యొక్క దృష్టి మనకు ఏర్పడుతున్నదే కానీ నిజం లేదు అక్కడ. అది ఇదే విధంగా ఈ శరీరం కూడా నిజం కాదు, ఉన్నట్లుగా కనపడుతుంది మనకు అనుభవానికి. అది తెలుసుకోవడానికి మనం ఎన్నో మెట్లు 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 దాటి పైకి వెళ్ళాలి. విజ్ఞానపూర్వకంగా మనం తెలుసుకోవాలి అంటే మనం ఎంత అధ పాతాళంలో, అజ్ఞానం అనే పాతాళంలో ఉన్నామో మనకు తెలియడానికి ఉపనిషత్తు ఎంత కష్టపడుతున్నదో చూడండి. మనల్ని పైకి లాగడానికి, మన యొక్క అజ్ఞానం నుంచి మనల్ని పైకి తీయడానికి ఉపనిషత్తు గురువుగారు ఎంత కష్టపడుతున్నారు. మనం కూడా ఆ మంత్రములు అనేటటువంటి తాడు క్రిందికి వేసినప్పుడు దాన్ని పట్టుకోవాలి కదా. నన్ను రక్షించండి, నన్ను రక్షించండి అంటే గురువు ఎట్లా రక్షిస్తాడు? ఉపనిషత్తు అనే మంత్రాన్ని మనం పట్టుకోవాలి. గురువు వేశాడు మనకు ఆ తాడుని లోపలికి. అజ్ఞానం అనే పాతాళంలో మనం ఉంటే గురువు ఉపనిషత్తు అనే మంత్రాన్ని తాడుగా మనకు వేసినప్పుడు ఆ మంత్రాన్ని పట్టుకోవాలి మనం. లేకపోతే పైకి గురువు లాగలేడు మనల్ని, ఆయనకి కష్టం. కనుక ఆ మంత్రాన్ని పట్టుకోవాలి మనం. పట్టిగా పట్టుకున్నప్పుడు గురువుగారు ప్రయత్నం చేస్తారు, అర్థమవుతుంది నీకు, అర్థమవుతుంది రా రా అని చెప్పి పిలుస్తూ ఉంటారు. మధ్యలో అడ్డు ఇటు చూడకూడదు, అక్కడే ఉండాలి మనస్సు, దాన్ని పెట్టుకొని అట్లా అర్థం చేసుకోవాలి. అంత ఉన్నది, ఎందుకంటే ఇది సత్యం అనిపిస్తున్నది మనకు. సత్యం కాదని తెలుసుకోవాలంటే ఎంతో సమయం పడుతుంది. అందుకని త్రయ ఆవసత అంటే ఈ యొక్క తండ్రి శరీరంలో నుంచి అమ్మ శరీరం, అమ్మ శరీరం నుంచి నా శరీరం, మూడు స్వప్నములే. ఈ మూడు యొక్క స్థలములు ఇవి చెప్పిన తర్వాత జన్మ అంటే ఏమిటి అనేది ఇక్కడ మనకు చెప్తున్నారు. ఆవసతలు వేరు, జన్మ వేరు. ఇక్కడ జన్మ ఏంటి? తండ్రి నుంచి తల్లికి ట్రాన్స్ఫర్ అవ్వడం మొదటి జన్మ, పుట్టాడనమాట. తల్లి నుంచి స్వశరీరానికి రావటం రెండవ జన్మ. తల్లి నుంచి డెలివరీ అయిన తర్వాత తల్లి గర్భంలో తన శరీరాన్ని తీసుకుంటాడు, తీసుకొని తన శరీరంతో పెరుగుతాడు. అంతకుముందు తల్లి ద్వారా పెరిగాడు, ఇప్పుడు తన తానుగా పెరుగుతాడు. స్వశరీరం రెండవ జన్మ. మూడవ జన్మ ఏమిటి అంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాతను, ఈ శరీరం మరణించిన తర్వాత మరొక జన్మ తీసుకుంటాడు, మరొక శరీరాన్ని తీసుకుంటాడు. ఆ మరొక శరీరమే మూడవ జన్మ. కనుక ఆవసతలకి జన్మలకి మనకు తేడా తెలియాలి. తండ్రి శరీరం మొదటి ఆవసత. తండ్రి శరీరంలో ఉన్నాం కదా మనం, ఆవసత స్థలం అది. తర్వాత తండ్రి అమ్మ శరీరంలో ఉన్నాం కదా, రెండవ ఆవసత స్థలం. ఇప్పుడు మన శరీరంలో ఉన్నాం కదా, మూడవ ఆవసత. ఇప్పుడు జన్మ అంటే ఏమిటి? తండ్రి గర్భంలో నుంచి అమ్మ గర్భానికి రావడం మొదటి జన్మ, అమ్మ గర్భాన్ని నుంచి నా శరీరానికి రావడానికి రెండవ జన్మ, ఈ శరీరం నుంచి ఇంకొక శరీరం తీసుకోవడం మూడవ జన్మ. అలా తీసుకున్న తర్వాత తీసుకునే ముందు ఇక్కడ చెప్తున్నది ఉపనిషత్తు. ఆ భార్య అనుకుంటున్నదట, ఆ శరీరంలోకి వచ్చిన తర్వాత ఆ జీవుడు తన యొక్క అంగంగానే భావిస్తున్నదట. ఎటువంటి బాధ లేకుండా ఆవిడ తన అంగంలోనంటే శరీరంలో తన భాగంలాగానే భావించుకుంటున్నది. సా భావయిత్రి భావయితవ్యాభవతి. ఆ యొక్క భార్య పోషింపబడదగుచున్నది అని రాస్తున్నారు చూడండి. పోషింపబడదగుచున్నది, షీ డిజర్వ్ టు బి టేకెన్ కేర్ ఆఫ్. షీ ఈజ్ డిజర్వ్ టు బి టేకెన్ కేర్ ఆఫ్. ఎందుకంటే ఆ భర్త యొక్క రూపాన్ని ఇక్కడ పోషిస్తున్నది కనుక ఆమె పోషింపబడవలసి ఉన్నది భర్త చేత. గివ్ అండ్ టేక్ పాలసీ కదా, గివ్ అండ్ టేక్ పాలసీ. అదేవిధంగా ఇక్కడ కూడా భావితవ్యా భవతి. ఎందుకని, తం స్త్రీగర్భం బిభర్తి సో అగ్రేవ కుమారం. తం ఆ గర్భాన్ని స్త్రీ బిభర్తి భరిస్తున్నది కనుక, తం స్త్రీ గర్భం బిభర్తి ఆ గర్భాన్ని ఆ శిశువుని భరిస్తున్నది కదా. ఆమె ప్రతిరోజుకి వెయిట్ పెరుగుతూ ఉన్నది, వెయిట్ పెరుగుతూ ఉంటే మన భుజాల మీద భరించాలి కదండి మనం. అంటే తల్లి గర్భంలో పెరుగుతూ ఉంటే రోజు రోజుకి ఆ యొక్క బరువు పెరుగుతే కొద్దీ భరించుతున్నది ఆవిడ చూడండి. ఒకరోజా రెండు రోజుల 9 నెలలు 10 నెలలు భరిస్తూ ఉంటుంది. భరించినప్పుడు కుమారం జన్మను అగ్రే అధిభావయతి. ఈ పురుషుడు ఏం చేయాలి, భర్త ఆ గర్భంలో ఉన్నప్పుడు ఈయన జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. పుట్టడానికి ముందు జాగ్రత్తగా చూసుకోవాలి, పుట్టిన తర్వాత కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అది అగ్రే అంటే పుట్టడానికి ముందు, అధి అంటే పుట్టిన తర్వాత. పుట్టిన తర్వాత కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, కంటికి రెప్పలా చూసుకోవాలంటారు. చూసారా, ఈ రెప్ప కంటిని ఎట్లా కాపాడుతున్నది? ఈ రెప్పలే లేకపోతే కన్ను ఉంటుందా? కంటికి రెప్పలా కాపాడుతున్నాడండి అంటారు. చూసారా, తండ్రి కంటికి రెప్పలా కాపాడాలి పిల్లల్ని, తల్లి కంటికి రెప్పలా కాపాడాలి అని అంటుంటారు మన వాళ్ళు. అది చెప్తున్నారు. జన్మన అగ్రే అంటే జన్మకు ముందు, అధి అంటే జన్మ తర్వాత, భావయతి రక్షింపబడుతున్నాడు ఈ శిశువు లోపల. సహ యత్ కుమారం జన్మను అగ్రే అధిభావయతి. ఆ స్త్రీ కూడా రక్షిస్తున్నది. ఎన్ని చెకప్లు చేయించుకుంటారు, మెడికల్ చెకప్లు ఆ శిశువు కోసం. సరిగ్గా తిరుగుతున్నదా లేదా, కాళ్ళు చేతులు అన్నీ ఏర్పడుతున్నాయా లేదా, కళ్ళు ముక్కులన్నీ వచ్చినాయా అండి అని అడుగుతారు డాక్టర్లని. ఎట్లా ఉంది శిశువు అని అడుగుతుంటారు. అందుకని ఆవిడ పోషకాహారం తీసుకోవాలి, పుట్టడానికి ముందు ఎంతో పోషకాహారం తీసుకోవాలి శిశువు కోసం. లేకపోతే అంగవైకల్యం, మెదడులో లోపం ఏవైనా లోపాలతో పుడతారు కదా. అందుకని జాగ్రత్తగా కొన్ని కొన్ని మంత్ర జపాలు చేయడం, పూజలు చేయడం, ఆ సంస్కారాలు చేయడం, సీమంతోన్నయనం, పుంసవనం. ఈరోజు మా డ్రైవర్ అందుకే రాలే, సీమంతోన్నయనం భార్యకి. సరిగ్గా చూడండి, మనకి నేను చెప్పాను కదా ప్రాక్టికల్ ఉదాహరణలు వస్తుంటాయి నాకని. రెండోసారి సీమంతోన్నయనం అంటే కొన్ని నెలల ముందు ఒకసారి చేస్తారు, మళ్ళీ ఇంకొక పెద్ద ఎత్తున చేస్తారట. వాళ్ళకి ఎంత నియమాలు చూడండి. అందుకని శిశువు పుడుతున్నదని చెప్పి మొదటిసారి జుట్టు కూడా కత్తిరించుకోకుండా, ఇవన్నీ గడ్డం చేయించుకోకుండా ఉన్నాడు. ఎందుకయ్యా ఇట్లా చేయించుకోలేదంటేనే, మొదటిసారి బిడ్డ పుడుతున్నాడు కదండి, అది కనుక కత్తిరిస్తే అమంగళం, ఆ బిడ్డ అట్లా పోతాడేమో అని భయంతో పోకుండా ఉండాలని చెప్పి ఆ కేశాలు కూడా కట్ చేసుకోకుండా అట్లాగే ఉన్నాడు 3-4 నెలల నుంచి. చూడండి ఎంత శ్రద్ధ మనిషికి. కరెక్ట్గా సరిపోయింది మనకు ఉదాహరణ చెప్పడానికి నేను. ఎందుకంటే ఆ శిశువుకు చూడండి, అగ్రే భావయతి పుట్టడానికి ముందే. ఒకరోజు కలొచ్చిందిట చెప్తున్నాడు, అమ్మ నాకు ఒకరోజు కలొచ్చింది, ఆవు దూడను చూశాను, అది పిల్ల పుట్టి రక్తం మడుగులో ఉన్నది, దాన్ని పట్టుకొని తీసుకొచ్చాను ఇంటికి, తీసుకొచ్చి దాని పాలుకి ఇద్దామంటే తాగడం లేదు. ఆ తల్లి అన్నదట, ఆవు తల్లి, ఆయన మంచివాడేనే, ఆయన పాలను ఇస్తే తాగు అని చెప్తూ అంటున్నది, అమ్మ మంచి కలేనా ఇది అని చెప్పి అడిగాడు. అంటే మంచి కలేనాయనా మంగళం అని చెప్పి అన్నా. అక్కడ వాళ్ళందరూ అన్నారట, నీకు లక్ష్మి పుట్టబోతున్నది అన్నారట. ఇట్లాంటివన్నీ చూడండి, ఎంత ఆ శిశువు మీద ఎంత ప్రేమ అన్నమాట. శాస్త్రం చెప్తుంది శిశువు వచ్చే ముందు మనం ఆహ్వానించాలట. ఈరోజు అందరికీ భోజనాలు పెడుతున్నాడు, చాలామందిని పిలిచి భోజనాలు పెడుతున్నారట. ఎందుకంటే శిశువు పుట్టబోతున్నది, మాకు మీరందరూ రండి, ఆనందాన్ని మనం వెలిపుచ్చితే ఆ శిశువుని ఆహ్వానించినట్లన్నమాట. అంతేకాని ఆ శిశువు పుట్టేటప్పుడు మనం ఎటువంటి విముఖమైనటువంటి ఇష్టం లేనట్లుగా ఉంటే ఆ శిశువుకు పాపం బాధపడుతుందట, నేను రావటం వీళ్ళకి ఇష్టం లేదు కాబోలు, నన్నెవరు ప్రేమించరా, నన్నెవరు వెల్కమ్ చేసుకో అంటే స్వాగతం ఇవ్వరా నాకు అని శిశువు ఎదురు చూస్తుందట. ఆ శిశువు కూడా ఎదురు చూస్తుంటుందట, అందరూ ప్రేమతో ఎదురు చూడాలట శిశువు కోసం. శిశువు పుట్టబోతుందని చెప్పి అందరు చుట్టాలు బంధువులు ఇంట్లో వాళ్ళందరూ కూడా, అంతటి సాంప్రదాయం మంది చూడండి. కనుక ఆ శిశువుని పుట్టడానికి ముందు అందరూ పరిరక్షిస్తారు ఆవిడని ఆ శిశువు కోసం. తర్వాత తండ్రి పుట్టిన తర్వాత కూడా తండ్రి ఎక్కువగా బాధ్యత. పుట్టే ముందుట ఆ తండ్రి ప్రార్థన చేస్తాడు. ఆ వాయువు ఉంటుంది చూసారా, ఆ శిశువుని బయటికి నెట్టడానికి ఒక వాయువు పనిచేస్తుందట, ప్రసూతికా వాయువు అని. ప్రసూతికా వాయువు, ఆ వాయువు ప్రార్థన చేస్తే ఆ వాయువు బయటికి నెడుతుందట శిశువుని. ఆ ప్రసూతికా వాయువు ప్రార్థన చేస్తే ఆ వాయువు బయటికి నెట్టితేనే శిశువు బయటకు వస్తుంది, లేకపోతే రాదు. అందుకనే ప్రసవ నొప్పులు అంటారు చూడండి. ఎంత ఆ శిశువు బయటికి రావాలంటే ఎంత కష్టపడుతుంది ఆ తల్లి, మరొక జన్మే కదా ఆవిడకి. అందుకని ఆ తండ్రి ప్రార్థన చేస్తాడు చూడండి, పుట్టడానికి ముందు ప్రార్థన చేస్తాడు. పుట్టిన తరువాత ఆ తల్లి మొదటిసారి పాలు ఇచ్చేటప్పుడు సరస్వతి ప్రార్థన చేస్తాడు తండ్రి. ఆ తల్లి మొట్టమొదటిసారిగా పాలు ఇచ్చేటప్పుడు ప్రార్థన చేయాలి, ఓ సరస్వతీ మాత, నువ్వు నా భార్య శరీరంలో ప్రవేశించి ఆమె ఇచ్చే పాలయందు నువ్వు ప్రవేశించి ఆ పాల ద్వారా నా శిశువు నందు ప్రవేశించవలసినది అనే ప్రార్థన ఉన్నది. శారీరకంగా ఎట్లాగైనా పెరుగుతారు, కానీ సంస్కారంతో శ్రద్ధతో వేదాల మీద శ్రద్ధతో దైవభక్తితో తల్లి తండ్రి గురువు మీద భక్తితో అనే సంస్కారంతో నా శిష్యుడు నా గురు నా పుత్రుడు పుట్టాలి. కనుక ఓ సరస్వతీ మాత, ఈ పాల ద్వారా వాడిని నువ్వు రక్షించవలసినది, పాలల్లో ప్రవేశించు, నా భార్య శరీరంలో ప్రవేశించి ఆవిడిచ్చే పాలల్లో ప్రవేశించి ఆ పాలు వాడు తాగితే వాడిలో నువ్వు ప్రవేశించి వాడిని మంచి సంస్కారవంతుణ్ణి చెయ్యమ్మా, లేకపోతే సొంట అయిపోతాడు రేపు. అందుకని జన్మనిచ్చేటప్పుడు ఎంత బాధ్యత ఉందో తెలుసా, ఊరికే జన్మనిచ్చామంటే జన్మనిచ్చాం కాదండి. ఆ జన్మనిచ్చిన తర్వాత ఆ తండ్రికి ఎంత బాధ్యత అంటే వాణ్ణి కుటుంబం విషయంలో బాధ్యుణ్ణిగా చేయాలి. బాధ్యతలు, డ్యూటీలు, రెస్పాన్సిబిలిటీ. పుట్టిన తర్వాత నాకు బాధ్యతలు ఉన్నాయి, నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను, నా స్వేచ్ఛ అనకూడదు, కుటుంబ బాధ్యతలు తీసుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళందరి బాధ్యత తీసుకోవాలి. కుటుంబ బాధ్యతలు తెలిసిన సంస్కారంతో పుట్టుగాక నా శిశువు అని. రెండవది సాంఘికమైనటువంటి సమాజపరమైనటువంటి బాధ్యతలతో కూడా ఉండాలి వీడు. చిన్న బొజ్జకు శ్రీరామ రక్ష అంటూ స్వార్థపరుడి కాకూడదు. ఈ సమాజం కోసం వాడు జీవించాలి, సాంఘికంగా కూడా బాధ్యత తెలిసిన వాడై ఉండాలి. అంతేకాదు మతపరంగా దైవభక్తితో దైవ పూజలతో ఎక్కడికి వెళ్ళినా కూడా కులదైవాన్ని మర్చిపోకుండా. ఒక మా స్టూడెంట్ అమెరికాలో ఉంది, వాళ్ళ అమ్మాయి మనవడికి మాటలు తొందరగా రాలేదట, అందుకని కులదైవం తీసుకెళ్ళారు అమెరికా నుంచి వచ్చి. ఆ కులదైవాన్ని పూజించకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇట్లని చెప్పి మన గ్రామ దేవతలని గ్రామాన్ని మర్చిపోకూడదు. ఎంత విదేశాల్లో ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి మన యొక్క కులదైవాన్ని పూజించడం, మన యొక్క పండుగలు చేయడం, ఆ పండుగలు ఆచరణించడం, అందరికీ భోజనాలు పెట్టడం, ఆహ్వానించడం, అవన్నీ చేయడం చాలా ముఖ్యం. అవన్నీ ఆ యొక్క బిడ్డకి ఇవన్నీ రావాలి అని చెప్పి తండ్రి ప్రార్థన చేస్తాడు. చెయ్యాలి, లేకపోతే ఆ వ్యక్తి సమాజానికి భారం అవుతాడు, సమాజానికి హాని చేస్తాడు. అలా కాకూడదని చెప్పి అగ్రే అధి భావయతి తం కుమారం, ఆ కుమారుణ్ణి, యత్ కుమారం జన్మనో అగ్రే అధి భావయతి, ఏ కుమారుణ్ణైతే పుట్టక ముందు జాగ్రత్తగా చూసుకున్నాడో, భార్య గర్భంలో ఉన్నప్పుడే, పుట్టిన తర్వాత కూడా జాగ్రత్తగా చూసుకొని వాడికి బాధ్యతలన్నీ తెలుపుతూ సంస్కారవంతుణ్ణి చేస్తున్నాడో ఉపనయనం ద్వారా, 6 సంవత్సరాల వరకు తల్లి దగ్గర పెరుగుతాడు, మాతృ పాలనలో ఉంటాడు, రక్షణలో ఉంటాడు. 6 సంవత్సరాల వరకు అమ్మ నాన్న మాతృ పితృ పాలనలో ఉంటాడు, రక్షణలో. 6 సంవత్సరాల తర్వాత ఉపనయనం చేస్తే గురువు దగ్గరికి పంపిస్తే గురువు యొక్క రక్షణలో ఉంటాడు. కనుక ఎవరైతే మాత పిత గురువుల యొక్క రక్షణలో పెరుగుతారో ఆ యొక్క పిల్లలు సంస్కారవంతులవుతారు, సమాజానికి పురోభివృద్ధికి కారకులవుతారు, ధర్మ పురోభివృద్ధికి కారకులవుతారు. లేకపోతే వాళ్ళు ఈ ధర్మాన్ని నశింపజేస్తారు. ధర్మాన్ని రక్షించడం నా బాధ్యతగా, అందుకే జిజియాబాయి గర్భాన్ని దాల్చినప్పుడు భవానీ మాతని ప్రార్థన చేసింది. ప్రార్థన చేసి, అమ్మా నాకు ఈ యొక్క ఒక శిశువుని ప్రసాదించు, ఈ ధర్మాన్ని రక్షించడానికి, ఈ యొక్క సనాతన ధర్మాన్ని రక్షించేటటువంటి శిశువుని నాకు ప్రసాదించు అని చెప్పి ఆ తల్లి ప్రార్థన చేసింది. అలా చేసి అలా పెంచింది. అందుకే ఈరోజు కూడా ఛత్రపతి శివాజీ అంటే ఎంతో గొప్పవాడు, ఆమె వెనకాల జిజియాబాయి తల్లి ఉన్నది, తర్వాత సమర్థ రామదాసు గురు. ఆ విధంగా పెరిగిన వాళ్ళు సమాజానికి రక్షణ. అటువంటి పాలన, తల్లి పాలన, తండ్రి పాలన, గురువు పాలన లేకుండా పెరిగిన పిల్లలుగా ఆరోగ్యవంతులు కాలేరు, సమాజానికి వాళ్ళు క్షేమాన్ని చెయ్యలేరు. అందుకని పిల్లల్ని కనేటప్పుడు భార్యాభర్తల సంబంధం ఎంతో ఆదర్శంగా ఉండాలి. ఆ ఉన్న తర్వాత ఆ యొక్క శిశువు గురువు దగ్గర పెరగాలి. ఈ సంస్కారాలన్నీ వచ్చినప్పుడు ధర్మం నిలబడుతుంది. ప్రజలు ఎందుకు, పిల్లలు ఎందుకు కనాలి అంటే ధర్మాన్ని రక్షించడానికే, కానీ మన కోసం కాదు. ధర్మాన్ని రక్షించేవాడు తల్లిదండ్రిని రక్షిస్తాడు చూడండి. అందుకనే 4-5 పిల్లల్ని కనమంటారు మన వాళ్ళు. 4-5 కనాలి. అక్కయ్య అన్నయ్య తమ్ముడు చెల్లెలు ఉన్నవాడు లక్కీ అంటారు. అట్లా ఉండరు, అందరికీ దొరకడం కష్టం. 5 ఉండాలి కనీసం ఇంట్లో. 5 ఉంటే ఆ మధ్యలో వాడికి ఆ అమ్మాయి కానీ అక్కయ్య అన్నయ్య తమ్ముడు చెల్లి, ఎంత అదృష్టవంతులో చూడండి. ఆ వ్యక్తి మా వాళ్ళల్లో ఒకళ్ళు ఉన్నారు అట్లా. 9 ఉన్నా కూడా ఈ ఛాన్స్ అందరికీ దొరకదు. కరెక్ట్గా ఆ ఛాన్స్ దొరకడం అంటే, ఎందుకంటే 5, 6 అంటే పుట్టిన పిల్లలందరికీ కూడా ఆస్తికత ఉంటుందని చెప్పలేం, దైవభక్తి ఉంటుందని చెప్పలేం. శ్రాద్ధం పెట్టాలి, పితృలకి ఈ కర్మలు చెయ్యాలి అనే శ్రద్ధ ఉండకపోవచ్చు. ఒక్కడే పుట్టాడు అనుకోండి, నేను దేవుణ్ణి నమ్మను అన్నాడంటే ఏం చేస్తాం? గోవింద. వాడికి సంస్కారం లేదనుకోండి, లేకపోతే ఏదైనా అంగవైకల్యం ఉంటే, మనోవ్యాధి ఉంటే ఏం చేస్తాం? ఒక్కడే పుట్టాడు అనుకోండి, పుట్టిన తర్వాత ఇంకా మీరేం చేయలేరు కదా. అందుకనే ఆ యొక్క సామాజిక కర్మలు, మతపరమైన కర్మలు, ధార్మికమైన వంటి ఇవన్నీ చెయ్యాలి అంటే 4-5 ఉంటే ఒకడు కాకపోయినా ఇంకొకడైనా చేస్తాడు అనే ఉద్దేశంతో. ఇప్పుడేంటి, నామిరువర్, మనిద్దరం. నామిరువర్ కాదు, ముందే ఉన్నా అంటే మనిద్దరము, మనకిద్దరు, మనకిద్దరు, మనమిద్దరం, మనకిద్దరు, తర్వాత మనమిద్దరం, మనకొకళ్ళు, తర్వాత మనిద్దరం. మన ఇద్దరమే పిల్లలం, మనకు పిల్లలు ఎందుకు? నామే కొళందై నమకెదుకు కొళందై అన్నట. మనమే పిల్లలం, మనకెందుకు పిల్లలు అనే స్థితికి వచ్చారు ఇప్పుడు చూడండి. వాళ్ళకి ఆ పిల్లల్ని ఎందుకు కనాలి అనేది కూడా తెలియలే. ఇంకొకటి ఏంటంటే పెళ్ళి పిల్లల్ని పెళ్ళి కాకపోయినా కూడా పిల్లల్ని కంటున్నారు, ఏదో విధంగా నువ్వు మగవాడు లేకపోయినా నాకు పిల్లలు వస్తారంటున్నారు. ఇది ఎక్కడ సిద్ధాంతం మనకు అర్థం కాలే. చూడండి ఎక్కడికి వెళ్ళిపోతుందో, లో పాతాళానికి వెళ్ళిపోతుంది ఆలోచన పరంపర. ఘోరం, ఇదంతా పర్వర్షన్, మనసులో వచ్చే పర్వర్షన్ అన్నమాట. ఇక ఈ ఉపనిషత్తు అందరు నేను చెప్తాను, ఈ ఉపనిషత్తు అందరు క్లాసుల్లో పెట్టాలి, తీసుకువెళ్ళి స్కూల్ ఎడ్యుకేషన్లో పెట్టవలసిన ఉపనిషత్తు ఇది. గైనకాలజీ డిపార్ట్మెంట్ చెప్తున్నారు మన స్టూడెంట్ ఒక ఆవిడ, బాగా చెప్పారు స్వామిని, అంత గైనకాలజీ డిపార్ట్మెంట్ ఆబ్స్ట్రిక్స్, ఆబ్స్ట్రిక్స్ గైనకాలజీ అంటే చిన్నపిల్లలు అనమాట, అదంత ప్రసవం మెటర్నిటీ వార్డ్ అనమాట. అది ఆ పిల్లలు అంత సంస్కారవంతులు అయితేనే, ఒకళ్ళిద్దరిన నలుగురు ఉంటే వాళ్ళకి సిబ్లింగ్స్ అంటారు చూడండి, ప్రేమ ఆప్యాయతలు పంచుకోవడానికి షేర్ చేసుకోవడానికి ఒకళ్ళు ఉండాలి, ఇద్దరు ఉండాలి, ముగ్గురు ఉండాలి. అట్లా నుంచి ఒక్కడున్న వాళ్ళందరూ బాధపడక్కర్లేదు, నేను ఇప్పటికే చెప్తున్నాను విషయం. 9 మందిని 5 గురిని 10 మందిని పోషించిన వాళ్ళు ఇప్పుడు ఒకడిని పోషించలేకపోతున్నారుగా. ఒకడిని పోషించడానికి టెన్షన్, యాంగ్జైటీ. 9ని పోషించిన వాళ్ళకి ఏం లేదు, బాగానే ఉన్నారు. ఇప్పుడు ఒక్క అమ్మాయి ఒక్క అబ్బాయికే ఈ సిద్ధాంతం మన ఇక్కడికి వచ్చింది. ఇంకా అమెరికాలోకి వెళ్ళి ఇండియా వాళ్ళందరూ ఇద్దరిని కంటున్నారు కనీసం, ఇక్కడ వాళ్ళకే మరి. అందుకని సంతానోత్పత్తి అనేటువంటిది ధర్మ అభివృద్ధ్యర్థం అని తెలుసుకోవాలి. తమ్ కుమారం జన్మనః అగ్రే, వాడు పుట్టడానికి ముందు పుట్టిన తర్వాత భావయతి, ఏ కుమారుణ్ణైతే పుట్టడానికి ముందు పుట్టిన తర్వాత కూడా రక్షిస్తున్నాడో, ఎవరు ఆ కుమారుడు, ఆత్మానమేవ తద్భావయతి. ఆ కుమారుడెవరు, తన రూపమే కదా, తండ్రి రూపమే కదా, తాను ఎవరిని రక్షిస్తున్నాడండి. పుట్టక ముందు పుట్టిన తర్వాత ఈ తండ్రి ఎవరిని రక్షిస్తున్నాడు, తనను తానే రక్షించుకుంటున్నాడు. కుమారుడి రూపంలో ఉన్న తండ్రిని, ఆ కొడుకుని తండ్రి రక్షిస్తున్నాడు. కుమార్తె రూపంలో ఉన్న, కుమారుడి రూపంలో ఉన్న తండ్రి రక్షిస్తున్నది తన రూపాన్నే అంటున్నది ఉపనిషత్తు. చూడండి ఆత్మానం అంటే తననే కదా రక్షించుకుంటున్నాడు. ఏషాం లోకానాం సంతత్య ఏవం సంతతా హి ఇమే లోకాః, ఈ విధంగా లోకాలన్నీ కూడా ఈ సంతతి ద్వారా, సంతానం ద్వారా ధర్మ పరిరక్షణ జరుగుతున్నది. సంస్కృతి, మానవుడు ఆనందంగా జీవించడానికి ఒక మార్గం ఏర్పడుతున్నది. అందుకని ఈ సంస్కృతి నాతోనే పోకూడదు, ఈ ధర్మం నాతోనే చనిపోకూడదు, నా తర్వాత వాళ్ళు కూడా ఈ యొక్క ప్రచారాన్ని చేస్తూ ఉండాలి అని చెప్పి మనం తర్వాత వాళ్ళకి ఇచ్చేస్తాం చైన్ అన్నమాట. ఇది సంతతి. సం ప్లస్ తను ధాతు, తన్ తత్ తత్ అంటే వ్యాపించడం. సంతత్యై, సంతత్యా అనేది సంధి రూల్ అన్నమాట. సంతత్యై అంటే సంతానం కొరకు. ఏవం సంతతాహి, ఈ విధంగా సంతానాన్ని కని లోకాహ తత్ అస్య ద్వితీయం జన్మ, ఇలా ఈ శిశువు పుట్టిన తర్వాత ఇది 2వ జన్మ అన్నాడు. ఎప్పుడైతే తల్లి గర్భం నుంచి బయటికి రాగానే, బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక ప్రార్థన ఉందట. ఆ బొడ్డు తాడు ఉంటుంది చూసారా, అది కత్తిరించే ముందు ఒక మంత్రం ప్రార్థన ఉంటుందట, తండ్రి చేయాలట ఆ ప్రార్థన. ఎక్కడండి ఈ ప్రార్థనలన్నీ, ఎవరు చేస్తున్నారు అసలు, ఇప్పుడు ఉన్నాయనే తెలియదు కదా. ఎందుకంటే ఆ బిడ్డ తల్లి నుంచి విడిపడుతున్నాడు ఇప్పుడు. ఆ మంత్రసాని అంటారు చూసారా, ఆవిడ నర్సు కట్ చేస్తుంది. ఎందుకంటే ఇంతవరకు తల్లి ఆహారం మీద బతికాడు ఈ జీవుడు, ఈ బిడ్డ. ఇప్పుడు ఆ బిడ్డని తల్లి నుంచి వేరు చేస్తున్నాడు. చూడండి ఎంత ఇదో. ఆ బిడ్డ ఆ బొడ్డు తాడు కట్ చేశాడంటే ఇంకా ఆ బిడ్డ తన మీద తాను ఆధారపడాలి, తల్లి మీద ఆధారపడడానికి ఏం లేదు. అమ్మ ఆహా హాయిగా నీవు తింటుంటే నాకు వచ్చేస్తున్నది ఆహారం, కష్టపడకుండా నేను పొట్టలోనే ఉంటాను అంటే ఈ తాడు ఇట్లాగే కనెక్షన్ పక్కన పెట్టుకొని ఉంటే ఎంత అపాయం అది. అది కట్ చేసే ముందు కూడా, బొడ్డు తాడుని కట్ చేసే ముందు నాభి దగ్గర నుంచి వస్తుంది చూడండి, అది కనెక్షన్ అమ్మకి వాడికి. ఆ స్వశరీరం వచ్చిందిరా నీకు, కట్ అంటారు, స్నాప్, ఆ బొడ్డు తాడుని కట్ చేస్తారు. ఆ తాడుని కూడా అందులో ఇప్పుడు ఇవన్నీ తెలుసా మీకు దాని గురించి, ఆ బొడ్డు తాడుని కట్టి గుడ్డలో పెడతారట, స్టెమ్స్ అంటారు వాటిని, స్టెమ్స్ ఏదో అది కనుక పెడితే వాడికి కావలసినది అన్నీ అందులో ఉంటాయట. ఎప్పుడైనా ఏదైనా లోపం వస్తే వీడికి జీవితంలో అందులో నుంచి తీసి వీడికి ఎక్కిస్తే మళ్ళీ అది క్యూర్ అయిపోతుంది ఆ వ్యాధి. అందుకని అది దాచిపెట్టేవాళ్ళు వెనకటి రోజుల్లో. ఇప్పుడు ఏమేమి దాచిపెడుతున్నారండి, మళ్ళీ ఆరంభిస్తారు, అంతే పాతకాలానికి వెళ్ళాల్సిందే మళ్ళీ. అవన్నీ నేను చూశాను చిన్నప్పుడు. అది ఎండబెట్టి కట్టి గుడ్డలో కట్టి పెట్టేవాళ్ళు ఇంట్లో, తాయిత్తులు కడతారు చూసారా, ఆ తాయిత్తులు చేతికి మొలకి తాయిత్తులు కట్టి ఆ సిల్వర్ది అనమాట, అది చిన్న దాంట్లో ఉంటుంది. మనకు చిన్నప్పుడు తెలియదు తాయిత్తు ఎందుకు కడతారు, తాయిత్తు ఎందుకు అనుకు తెలియదు మాకు, అది ఏదో మంత్రం అనుకునేవాళ్ళం మనం. ఈ బొడ్డు తాడుని ఆ తాయిత్తులో కడితే అది ఎప్పుడైనా వీడు అపాయంలో ఉన్నప్పుడు టక్కన ఓపెన్ చేసి డాక్టర్లు ఉపయోగిస్తారన్నమాట, వాడికి రక్షణ అది. మన వాళ్ళ తెలివితేటల ముందు ఎవరు జీనియస్ అంటే జీనియస్ అనుకోండి, ఈ నడువు దగ్గర కడతారు వాడికి, గుచ్చుకున్నా సరే కట్టుకోండి అలా చెప్తారన్నమాట. సరే అయితే ఏమిటి అన్నారు ఇప్పుడు. అయితే ఏమున్నది, ఏం లేదు, ఇక్కడ ఈ శిశువు తర్వాత తర్వాత మెట్టు చెప్తున్నారు చూడండి, చదువుతాం. ఈ మంత్రం చదవలేదు కదా మనం, చదవకుండానే చెప్పేసా, చదువుతాం ఇప్పుడు. తం శ్రీగర్భం బిభర్తి సోగ్రేయేవ, మూడో మంత్రమే ఒక మాట చదివాను, మిగతా మంత్రంతో చదవాలి. తం శ్రీగర్భం బిభర్తి సోగ్రేయేవ కుమారం జన్మనః అగ్రే అధిభావయతి సయత్ కుమారం జన్మనో అగ్రే అధిభావయతి ఆత్మానమేవ తద్భావయతి ఏషాం లోకానాం సంతత్యా ఏవం సంతతాహి మే లోకాః తదస్య ద్వితీయం జన్మ. లోకానాం అంటే ప్రాణులు అని అర్థం ఇక్కడ. ఏషాం లోకానాం, ఈ ప్రాణుల యొక్క సంతతి సృష్టి అంటే ఈ యొక్క సంతతి సంతానం, ఈ ప్రాణులు వారి వారి యొక్క సంతతిని పెంచుకుంటూ ఉన్నాయి. మనుష్య ప్రాణి గురించి మాట్లాడుతున్నాం. ఇలా పెంచుకొని ఈ ధర్మాన్ని నిలపడానికి లోకాల సంతత్య సంబంధము కలిగి ఉంటున్నాయి అన్నారు. ధర్మంతో సంస్కృతితో సంబంధం కలిగి ఆ యొక్క అక్కడ ఒలింపిక్ గేమ్స్లో రిలే రేస్ అంటారు చూసారా, ఆ కాకడ పట్టుకొని వాడు పరిగెడతాడు, పరిగెడుతూ ఎంతసేపు పరిగెడతాడు, ఇంకొకటికి ఇస్తాడు, ఇచ్చిన తర్వాత వీడు కూర్చుంటాడు వాడు పరిగెడతాడు. ఇది కూడా అంతే, ఇంతకాలం నేను ఆచరించాను నాయన, ఈ తండ్రి పెద్దవాడైపోతాడు అది చెప్తున్నారు నెక్స్ట్ మంత్రంలో. పెద్దవాడైపోయిన తర్వాత పిల్లవాడికి అని నువ్వు చెయ్యి అని అప్పగిస్తున్నాడు. అప్పగింతలంటారు చూసారా, ఎలా అప్పగిస్తారట చూడండి. తర్వాత మంత్రం నాలుగో మంత్రం, సోస్యాయమాత్మా పుణ్యేభ్యః కర్మభ్యః ప్రతిధీయతే అథ అస్య అయమితర ఆత్మా కృతకృత్యో వయోగతః ప్రైతి స ఇతః ప్రయన్నేవ పునర్జాయతే తదస్య తృతీయం జన్మ. మూడవ రెండవ జన్మ అంటే ఏమిటి చెప్తున్నారు. సహా ఆత్మ, ఆ జీవాత్ముడు. సహా ఆత్మ అంటే ఆ కుమార రూపంలో పుట్టినటువంటి పుత్రుడు, ఆ పుత్రికా రూపంలో పుట్టినటువంటి ఆ జీవాత్ముడు. సహా ఆత్మ అస్య అయం, అతడి ఈ యొక్క పుణ్యకర్మల వలన, పుణ్యేభ్య కర్మేభ్య కర్మభ్య, సత్కర్మలు చేయడానికి తండ్రి వాణ్ణి అర్హుణ్ణి చేస్తాడు. నాయన పుట్టావు నువ్వు, అమ్మాయి పుట్టావు నువ్వు, మంచి పనులు చెయ్యమ్మా అని చెప్పి ఆ వాళ్ళకి సంస్కారం చేస్తారు. స్త్రీలలో కూడా వయసుకు వచ్చిన తర్వాత ఆ స్త్రీకి కొన్ని యొక్క సంస్కారాలు చేస్తారు. పురుషుడికి కూడా ఉపనయనం ద్వారా సంస్కారం చేస్తారు. చేసి ఇంకా మీ బాధ్యతలు మీరు చూసుకోవాలి, మంచి చెడు అన్నీ కూడా మీరే చూసుకోవాలి. నేను పెద్దవాడిని అయిపోయినాను, నేను ఏ పూజలైతే చేశానో ఇంతకాలం, ఏ వ్రతాలైతే చేశానో, ఏ నోములైతే చేశానో, అవన్నీ తల్లి కూతురికి ఇస్తుంది, తండ్రి కొడుకుకి ఇస్తాడు. తల్లి చేసే నోములు వ్రతాలన్నీ కూతురు తీసుకుంటుంది, కోడలు కూడా తీసుకుంటుంది. అదేవిధంగా తండ్రి చేసేటటువంటి ఏవేవైతే ఉన్నాయో ధర్మకార్యాలు కూడా, ఏ ఏ ట్రస్ట్కి అయితే వాళ్ళ నాన్న డొనేషన్లు ఇచ్చావడం, ఈ అబ్బాయి కూడా ఇవ్వాలి. నాన్న ఇచ్చిన డొనేషన్లు మళ్ళీ వెనక్కి తీసుకోకూడదు. డొనేషన్లు అదే గుడికి ఆ డొనేషన్లు ఇవ్వడం, అక్కడే మళ్ళీ వాళ్ళు పురోభివృద్ధి చేయడం. వాళ్ళ నాన్న ఏవైతే చేశాడో ఆ సగం ఆపకూడదు, అది కంటిన్యూ చేస్తూనే ఉండాలి. మా తాతగారిదండి ఆ యొక్క ఆ సత్రం అంటారు చూసారా, మా తాతగారు పెట్టిన సత్రానికి నేను ఇప్పుడు ట్రస్టీని అంటాడు. ఉండాలా లేదా మరి? ఆ తాతగారు పెట్టిన సత్రాన్ని ఈ యొక్క మనవడు, ముది మనవడు, మనవడు, ముది మనవడు అందరూ అట్లా చూసుకుంటూ ఉంటారు. ఈరోజుకి అలా జరుగుతున్నాయి చాలా చోట్ల. కారణం ఏమిటి? ఆ యొక్క ధర్మకార్యాలు జరుగుతూనే ఉండాలి ఎప్పుడూ కూడా, అవి ఆపకూడదు. అలా ఉన్నారు ఇంకా చేసేవాళ్ళు 50% వరకు ఉన్నారు. ఉన్నారా లేదా? ఉన్నారు, మీరే ఉన్నారు కదా. పుణ్యభ్య కర్మభ్య, అందుకని ఉపనయనం చేస్తాడు. ఉపనయనం చేసిన తర్వాత, నాయన నువ్వు ఇప్పుడు అర్హుడివి అగ్నిహోత్రం చేయడానికి, ఈ పండుగలు ఉత్సవాలన్నీ చేయడానికి వాడు అధికారి అవుతాడు. ఉపనయన సంస్కారం చేసి విద్యాభ్యాసం అయిన తర్వాత ఆ వివాహం చేస్తాడు ఆ కొడుకుకి, కూతురికి కూడా. చేసిన తర్వాత కొడుకులు లేరనుకోండి, కూతుళ్ళే చెయ్యాలి. కొడుకైనా కూతురైనా తండ్రి బాధ్యత, తల్లి బాధ్యతలు స్వీకరించాలి. ఈ కాలంలో ఈ మాటలు వర్తించవు, రుచించవు. నీకు వర్తించినా రుచించకపోయినా సత్యం సత్యమే, దాని ప్రకారంగా నువ్వు జీవిస్తే నీకు మంచిది, నీకు తృప్తి ఆనందం, తర్వాత నీ పిల్లలు అలాగే చేస్తారు. అందుకని కంపాటబిలిటీ అంటారు చూసారా. అదే వర్ణంలో వివాహం చేసుకోని చెప్పేది ఎందుకు అర్థమైందా? ఇప్పుడు వర్ణాంతర వివాహం అని చేసుకోవడం పెద్ద తిగలకండి, కానీ తర్వాత రాబోయే సంతతికి ధర్మాన్ని ఇవ్వడం ఎంత కష్టం. వర్ణాంతర వివాహం చేసుకుంటే, ఆ వర్ణ వివాహమే చేసుకుంటే ఆ అమ్మాయికి ఈ యొక్క కర్మ, బ్రాహ్మణుల కర్మలు చేసే కర్మలు బ్రాహ్మణులకు తెలుస్తాయి, క్షత్రియులు చేసే కర్మలు క్షత్రియులైనటువంటి ఆ దంపతులకే తెలుస్తాయి. వేరే వర్ణంలో పెరిగిన వాళ్ళకి ఇందులో అర్హత ఉండదు, చేయలేరు. అందుకని వైదిక కర్మలు ఆచరించడం కోసమే వర్ణ వ్యవస్థ పెట్టినారు, కానీ క్యాస్ట్ సిస్టమ్ కాదు. నేను బ్రాహ్మణులోనే ఎందుకు చేసుకోవాలి, వైశ్యుల్లోనే ఎందుకు చేసుకోవాలంటే, వైశ్యులకి వైశ్యుల కర్మలు ఉంటాయి, భార్య సహాయం చేయాలి ఆ అబ్బాయికి పెళ్లి చేసుకున్న తర్వాత భర్తకి, భార్యకి. ఆ ఇంట్లో పెరిగి వస్తే కదా అమ్మాయికి ఈ కర్మలన్నీ ఏమిటని తెలుస్తాయి. మా నాన్నగారు ఇట్లా చేసేవారు కాబట్టి ఇప్పుడు భర్త కూడా ఇక్కడ చేస్తున్నాడు కనుక ఆ అమ్మాయి సహాయం చేస్తుంది. లేకపోతే ఇంకేదో వర్ణాన్ని తీసుకుని వస్తే, వర్ణం ఏమిటండి, కులాలే మారిపోతున్నాయి కదా, క్యాస్ట్లే మారిపోతున్నాయి. ఏ వర్ణం అయినా పర్వాలేదు, ఇప్పుడు వర్ణం వర్ణేతర వివాహం చేసుకుంటే గ్రేట్గా భావిస్తున్నారు కదా. అప్పుడు ఆ అమ్మాయికి ఏం తెలుస్తాయి? ఎందుకంటే అమ్మాయి ఆ వాతావరణంలో పెరగలేదు, వాళ్ళ కుటుంబంలో అవన్నీ లేవు, మా ఇంట్లో ఏమి లేదు నాకు తెలియదు అంటుంది. అందుకనే వర్ణ ధర్మాలు ఈ యొక్క వైదిక కర్మలన్నీ కూడా అడుగంటిపోతున్నాయి, కారణం అదే. అదే కనుక ఆ అమ్మాయి ఆ గృహంలో బ్రాహ్మణ వంశంలోనే పుట్టి పెరిగి వాళ్ళ నాన్న వాళ్ళు చేస్తూ ఉండడం వల్ల, అమ్మాయికి అలవాటు ఉండటం వల్ల, అక్కడ వివాహం చేసుకున్న తర్వాత కదా అదే వాళ్ళ ఇంట్లో కూడా ఇవే కర్మలు ఉంటాయి కనుక అక్కడ అలవాటు పడిపోతుంది. అందుకని పెట్టారు. ఇప్పుడు అర్థమైందా, వివాహం ఎందుకు ఒకే వర్ణంలో చేసుకోవాలన్నది? అసలు ఇది చెప్పేవాడు లేడు కదా, ఎందుకు చేసుకోవాలనేది తెలియదు. ఎందుకు చేసుకోవాలి అసలు అట్లా అడుగుతున్నారు. చూడండి అదే మాట, ఎందుకు చేసుకోవాలి? ధర్మ అభివృద్ధ్యర్థం వర్ణ వివాహం, సేమ్ వర్ణంలో చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతారు, ఎందుకు చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి అసలు? ఏ వర్ణం అయితే ఉంది, అందరు మనుషులే కదా, అందరిలో వాళ్ళు చెప్పేది ఏమిటి తెలుసా, అందరిలో ప్రవహించేది రక్తమే కదా. అది మాకు తెలియదండి, అందరిలో ప్రవహించేది రక్తం కాదని మనకు తెలియనట్లుగా పెద్ద ఎందుకు వచ్చి చెప్తారు. అందరిలో ప్రవహించే రక్తం ఒకటే, అందరం తినే ఆహారం ఒకటే అవ్వచ్చు, అయినప్పటికీ కూడా బ్రాహ్మణ కర్మ, క్షత్రియ కర్మ, వైశ్య కర్మ, శూద్ర కర్మ, రకరకాల కర్మలు ఉన్నాయి. ఆ కర్మలన్నీ సంస్కారం పొందడానికి ఇవ్వబడినాయి. అవి చెయ్యాలి అంటే ఆ గృహంలో నుంచి వచ్చినటువంటి, ఆ వర్ణంలో వచ్చినటువంటి స్త్రీ పురుషులకు మాత్రమే అవి సంబంధింపబడతాయి అని చెప్పి చేసుకుంటున్నారు. కానీ నా యొక్క ఇష్టాయిష్టాల కోసం కాదు పెళ్ళి, ఇది తెలియ చెప్పేటటువంటి జ్ఞానం ఉండాలి తల్లిదండ్రులకి. వీళ్ళకి లేకపోబట్టి పిల్లలకి తెలియడం లేదు. కనుక పిల్లల్ని నిందించడంలో తప్పు లేదు, మనం నిందించకూడదు పిల్లల్ని. వాళ్ళ తప్పే ఉంది, పాపం అమాయకులు వాళ్ళు. మన బుద్ధి ఏమైంది ఇక్కడ? తల్లిదండ్రులకు బుద్ధి ఉండాలి కదా. వీళ్ళకు బుద్ధి అంటే బుద్ధి అంటే ఏమిటి, తప్పుగా అనుకోకండి. బుద్ధి అంటే కొంచెం ఈ యొక్క శాస్త్రజ్ఞానం, ధర్మజ్ఞానం ఇవన్నీ ఉంటే వీళ్ళకి, వీళ్ళు కొంచెం ఆచరణ చేస్తూ ఉంటే పిల్లలకు వస్తాయి. వీళ్ళే అంతంత మాత్రం అరకొర జ్ఞానం, ఆచరణ లేదు, ఇంకా పిల్లలు ఏమండి పాటిస్తారు? పెళ్ళి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం అమ్మాయినే చేసుకో అని అంటాడు. ఎందుకు చేసుకోవాలి? నేను చేసుకోను, అమెరికా అమ్మాయిని చేసుకుంటానంటాడు. చేసుకుంటున్నారు, అమెరికన్ అమ్మాయి వస్తుంది తర్వాత హాయ్ అంటుంది, అవ్వదా అంతే అయిపోయింది. ధర్మము లేదు, ఆచారము లేదు, ఏమీ లేదు, ఇష్టమైనట్లుగా. అందుకని విదేశాలకు ఎందుకు పంపించేవాళ్ళు కాదండి, అర్థమైందా? ఇప్పుడు విదేశాలకు వెళ్ళడం అనేది మన ఆచారం కాదు. వైదిక కర్మ, వైదిక ధర్మం, ఈ యొక్క సమాజం దేనికి ఉన్నది అనేది మనం తెలియక డబ్బుల కోసం కుషన్ బెడ్లు, ఏసీ రూములు, కార్లు, సోఫాలు, సుఖభోగాల కోసం జీవించడం కాదండి జీవితం అంటే. ధర్మం కోసం జీవించేవాడే జీవించేవాడు, ఎన్ని కష్టాలైనా సరే. సుఖభోగాలు ఎంతసేపు ఉంటాయండి? నీతోనే పోతాయి, నీతోనే కాదు నువ్వు ఉన్నప్పుడే పోతాయి. ఎందుకంటే నువ్వు ముసలివాడు అయిపోయిన తర్వాత ఉంటాయి అవి, ఉండవు కదా, నీ ఉన్నప్పుడే పోతాయి అవి. ధర్మం నీ పిల్లలకు నువ్వు ఇచ్చి వెళతావు, ధర్మం ఉంటుంది. నువ్వు ఉన్నట్లే ధర్మం ఉన్నది అంటే ఏమిటి, నువ్వు నీ పిల్లలకు ఇచ్చావంటే నువ్వు అక్కడ ఆ రూపంలో ఉన్నావు. మా నాన్నగారు ఇచ్చారండి ఈ యొక్క సంప్రదాయం మాకు అంటారు, తర్వాత మా తాతగారి నుంచి వచ్చిందండి అంటారు. అంటే నువ్వు పోయినా కూడా వాళ్ళు అనుకుంటున్నారా లేదా? నువ్వు సుఖభోగాలు అనుభవిస్తే నీతోనే ఉంటాయి, నువ్వు ఉన్నంతకాలం ఉంటాయి, తర్వాత నువ్వు ముసలితనంగానే పోతాయి. చింతన, ఆలోచన, చింతన విధానంలో ఎంత మార్పు రావాలో చూడండి. ఎందుకు ఈ 41 సంస్కారాలు పెట్టారు చిన్నప్పటి? సీమంతోన్నయనం, గర్భాధానం, పుంసవనం ఇవన్నీ ఎందుకండి పెట్టారు? జాతకర్మ, బొడ్డు కట్ చేసేటప్పుట అది ఏం కర్మ తెలుసా? జాతకర్మ. అది 3వ జన్మ అని చెప్తున్నారు. చూసారా, అప్పుడు వాడు నిజంగా పుట్టినట్టు. అంతవరకు అమ్మ అన్న తింటున్నాడు వాడు. చూసారా, బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా కనెక్షన్ ఉంది, స్వశరీరం మీద ఆధారపడలే, అమ్మ కనెక్షన్లోనే ఉన్నాడు. అప్పుడు కట్ చేసేటప్పుడు జాతకర్మ అంటారు దాన్ని. దానికి కొన్ని మంత్రాలు ఉంటాయి. ఆ కట్ చేసే ముందు మంత్రాలు చదివిన తర్వాత అయిన తర్వాత నాయన ఇది 3వ జన్మ, ఇది 2వ జన్మ అన్నారు. తండ్రి నుంచి తల్లికి వచ్చినది, తల్లి నుంచి స్వశరీరానికి వచ్చినాడు కనుక 2వ జన్మ. ఇప్పుడు 3వ జన్మకి ఏం చేస్తున్నాడు చూడండి. అథ అస్య అయం ఇతర ఆత్మా కృతకృత్య. ఈ యొక్క తండ్రి ఉన్నాడు చూశాడా, తాను చేయవలసినదంతా చేసి కృతకృత్య తృప్తితో మా అబ్బాయికి, మా అమ్మాయికి మన్ని సంస్కారాలు నేర్పి వాళ్ళకి బాధ్యతలు ఇచ్చి నేను కృతార్థుడినైనాను, ఇంకా నేను వయోగత అంటే ముసలివాడిని అయిపోయినాను, నేను ఇప్పుడు ఇంకా నా బాధ్యతలన్నీ వీళ్ళు చూసుకోవాలి, నేను చేసే ధర్మకార్యాలన్నీ వీళ్ళే చేయాలి అని చెప్పి వయోగత ప్రైతి, ముసలివాడైపోయి తండ్రి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ సంస్కారాన్ని పొందినటువంటి పుత్రుడు ఉన్నాడు, ఆచరిస్తూ ఉన్నాడు, పుణ్యకర్మలను చేసి ఇత ప్రయన్నేవ అంటే తండ్రి కృతకృత్యుడే ఇతనికి ఇచ్చి వెళ్ళాడు. ఈయన మళ్ళీ ముసలివాడైనాడు కదా, ముసలివాడైపోయి వెళ్ళిపోతాడు కదా, వెళ్ళిపోయిన తర్వాత పునః జాయతే అన్నాడు. తండ్రి కృతకృత్యుడయ్యి ఈ అబ్బాయికి ఇచ్చి వెళ్ళాడు. ఈ అబ్బాయి మళ్ళీ ముసలితనం రాగానే పెద్దవాడైపోయి ఈ శరీరాన్ని వదిలిపెడతాడు. వదిలిపెట్టేసి పునః జాయతే మళ్ళీ పుడతాడు. తస్య తృతీయం జన్మ పునర్జన్మ, పునర్జన్మ తృతీయం జన్మ. అది మూడు జన్మలండి. ఇప్పుడు ఇప్పుడు ఎన్నో జన్మలో ఉన్నాం మనం, ఇది ఇది రెండో జన్మ. మూడో జన్మ కావాలా? నేను ఇవ్వను, మీకు కావాలంటే తీసుకోండి. మూడో జన్మ అజ్ఞానంలో ఉంటే మూడో జన్మ, ముక్తి పొందితే. ముక్తి పొందాడు ఒక ఆయన ఇక్కడ చూడండి, చెప్తున్నారు ఇప్పుడు మంత్రం. ఏం చెప్తున్నది? అరుదుగా ఎక్కడో ఒక కొంతమంది పుణ్యం చేసుకొని మూడో జన్మకి మళ్ళీ వెళ్లకుండా రెండవ జన్మతోనే ఫుల్ స్టాప్. ఎవరుట అంటే వామదేవ ఋషి అని ఒక ఆయన పూర్వజన్మలో క్లాసులు అటెండ్ అవుతూ అవుతూ స్కాలర్షిప్ కోసం చదివాడు. స్కాలర్షిప్ పొందాడు కానీ నిష్ఠ రాలే, స్థితప్రజ్ఞుడు కాలేదు. జ్ఞానం నిష్ఠ రాకపోయింది. రాకపోయేటప్పటికీ ఏమైంది, అజ్ఞానం కొంచెం ఉంది, సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఏదో ప్రతిబంధం, సప్రతిబంధక జ్ఞానం ఒక జీవుడు. ఆ యొక్క విన్నటువంటి ఉపనిషత్తులన్నీ విన్నాడు, భగవద్గీత విన్నాడు, అన్నీ విన్నాడు, అప్పుడప్పుడు ఆబ్సెంట్ అయినాడు అన్నమాట. ఆ పని ఈ పని పెట్టుకొని అక్కడికి ఇక్కడికి వెళ్ళి సరిగ్గా చదవకుండా కొంచెం జ్ఞానంతో అలాగే చనిపోయినాడు ఆ జన్మలో. చనిపోయి మళ్ళీ పుట్టాడు. యోగభ్రష్టుడు అంటాం. యోగభ్రష్టుడు అంటే ఏమిటి? జ్ఞానం అక్కడ దాకా వచ్చి, శాస్త్రం దాకా వచ్చి, ఏదో కారణాల వల్ల, సప్రతిబంధికం ప్రతిబంధాల వల్ల, విఘ్నాల వల్ల జ్ఞానాన్ని పూర్తిగా పొందకుండా, అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోకుండానే చనిపోయినాడు. ఓల్డేజ్ వచ్చిందో, మరి సరిగ్గా చదవలేదో, అర్థం కాలేదో, పూర్తిగా చనిపోయినాడు. మళ్ళీ ఆ యొక్క బ్రాడ్ ఫార్వర్డ్ అంటారు కదా, ఆ జ్ఞానం, ఆ సంస్కారంతో మళ్ళీ గర్భంలో ప్రవేశించాడు, మాతృగర్భంలో ప్రవేశించాడు. ఎవరు? ఆ పుణ్యాత్మ. హాఫ్ నాలెడ్జ్, సగం చదివి అంటే పూర్తిగా నిష్ఠ రాకముందే శాస్త్రం అంతా చదివాడు, పండితుడైనాడే కానీ జ్ఞాని కాలేకపోయినాడు. చూసారా? కనుక పాండిత్యం కోసం చదవకూడదు. పాండిత్యం కోసం చదివితే మళ్ళీ మూడవ జన్మ వస్తుంది. మూడవ జన్మ వద్దు అనుకుంటే పాండిత్యం కోసం కాకుండా నేను కొంచెం చదివినా సరే ఆ యొక్క శమ దమ ఉపరమ నిదీక్ష శ్రద్ధ సమాధానంతో కర్మయోగము ఉపాసనా యోగము ఇవన్నీ చేసి పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి శాస్త్రాన్ని. ఏదో కాలక్షేపంగా కాలం వెళ్ళబుచ్చుతూ చదవడం కాదు. ఆ సీరియస్నెస్ లేకపోతే మళ్ళీ పుడతారు, మళ్ళీ పునరపి జననం పునరపి మరణం. ఎట్లా వామదేవుడికి అయినట్టుగా మళ్ళీ పుడతాడు. నెక్స్ట్ నెక్స్ట్ జన్మలో చూసుకుంటాలే స్వామిని అంటావా? చూసుకుంటానంటే సరే, ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ బర్త్ అన్నా. మూడో జన్మ వద్దనుకున్నాడు. పాప వామదేవుడు గర్భంలోనే, అమ్మ గర్భంలో ఆ ప్రతిబంధకం కొంచెం ప్రారంభం ఉన్నది, ఆ సంచితంలో కొంచెం. అమ్మ గర్భంలోకి రాగానే జ్ఞానం వచ్చేసింది. పోయిన జన్మలో జ్ఞానం రాలే. అమ్మ గర్భంలో ప్రవేశించగానే అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం వచ్చింది. ఆ వచ్చినటువంటి వామదేవ ఋషి ఏం చెప్తున్నాడుట చూడండి. తదుక్తం ఋషిణాం గర్భేను సన్న గర్భేను సన్నన్వేషాం అవేదమహం దేవానాం జనిమాని విశ్వాం శతం మా పుర అయసీహి అరక్షన్నథ శేణః జవసా నిరదీయమితి గర్భయేవైతత్ శయానో వామదేవ ఏవమువాచ సయేవం విద్వాన్ అస్మాన్ శరీర భేదాత్ ఊర్ధ్వముత్క్రమ్య అముష్మిన్ స్వర్గే లోకే సర్వాన్ కామానాప్త్వా అమృతః సమభవత్ అమృతః సమభవత్ యథాస్థానం గర్భిణ్యః. అక్కడ ఒక అమృత మిస్ అయింది తెలుగు బుక్లో. అమృత అభవత్, అమృత సమభవత్, రెండు సార్లు రావాలి. ఎందుకంటే ఈ చాప్టర్ అయిపోయింది కనుక రెండు సార్లు వస్తుంది. అమృత సమభవత్, మళ్ళీ అమృత రాసుకోండి. అమృత సమభవత్. యథాస్థానం గర్భిణ్య, అక్కడ బ్రాకెట్లో పెట్టారు. గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్ళారు కదా ఇందాక, అందరు రండి లోపలికి అన్నారు. యథాస్థానం గర్భిణ్య అంటుంది ఉపనిషత్తు. ఇక్కడ వామదేవుడు ఏం చెప్తున్నాడు, గర్భంలోకి ప్రవేశించగానే జన్మ తీసుకున్నాడు అమ్మ గర్భంలో. తదుక్తం ఋషిణ, ఈ విధంగా చెప్పబడింది ఆ యొక్క వామదేవ ఋషి చేత తల్లి గర్భంలో. గర్భేను సన్, నేను గర్భంలో ఉన్నప్పుడే, నేను అమ్మ గర్భంలో ఉన్నప్పుడే, గర్భేను సన్ అహం ఏషాం ఏషాం దేవానాం జనిమాని విశ్వ అహం అవేదం. ఏషాం దేవానాం అంటే ఈ యొక్క శరీరాలన్నీ కూడా, సూక్ష్మ దేవానాం అంటే సూక్ష్మ శరీరం, ఇంద్రియాలు, ఇంద్రియాలను అధిష్టాన దేవతలు ఉంటారు కదా, ఆ దేవతలు అధిష్టానంగా ఉన్నటువంటి ఈ సూక్ష్మ శరీరం, ఇంద్రియాలు, జనిమాని స్థూల శరీరాలు ఏవేవైతే పుట్టినాయో, విశ్వ ఇవన్నీ కూడా అందరి యొక్క జనిమాని అంటే జన్మలు, స్థూల సూక్ష్మ శరీర సంయోగమే కదా జన్మ. ఈ స్థూల సూక్ష్మ శరీరాల సంయోగాలు ఇవన్నీ కూడా శతం అనేకమైనటువంటి జన్మలు. శతం అంటే ఇంకా నూరు అని అర్థం. ఈ నూరు జన్మలు అంటే ఎన్నెన్నో జన్మలు అన్నీ కూడా ఇనుప పంజరం లాంటిది అని అర్థం. అయసీహి పురహ అన్నారు, ఇనుప కోటలు అన్నారు. చూసారా, ప్రతి శరీరం కోటానికి ఏమంటారు ఇంగ్లీష్లో, ఫోర్ట్, ఇనుప పంజరం లాంటిది అన్నమాట ఫోర్ట్. అందులో ప్రతి శరీరం కూడా ఆ యొక్క శరీరం అందులో నుంచి, నేను ఇప్పుడు ఒక పక్షి కనుక పంజరంలో పెడితే కేజీ ఇనుప కడ్డీలతో చేసిన కేజీలో ఉంటుంది ఆ పక్షి, ఆ తలుపు తీయంగానే ఏం చేస్తుంది తెలుసా, ఎగిరిపోతుంది అట్లా. ఎంత తీవ్ర స్పీడ్గా ఎగురుతుంది, చిన్నగా పోతుందా, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. జవస నిరదీయమితి అంటే తల్లి గర్భంలో ఉండే బయటికి రాలా ఇంకా. వామదేవ ఋషి నేను అమ్మ గర్భం నుంచి బయటపడ్డాను అన్నాడు. అంటే ఏమిటి, ఇంకా నాకు మళ్ళీ మూడో జన్మ లేదు అన్నాడు. అందులో ఉండే తెలుసుకున్నాడు, నేను బ్రహ్మస్వరూపాన్ని ఆత్మని, నన్ను ఈ ఇనప శరీరాలు స్థూల సూక్ష్మ శరీరాలు నన్ను బంధించలేవు, నేను ఆత్మని, అన్ని శరీరాలు నాలో ఉన్నాయి, నేనే శరీరంలో నేను అని తెలుసుకున్నాడు. తల్లి శరీరంలో ఉండే ఉండి మాట్లాడుతున్నాడు, పైగా పెద్దగా చెప్తున్నాడు. ఈ వాక్యాలన్నీ వామదేవ ఋషుడి తల్లి గర్భంలో నుంచి పలుకుతున్నాడు. ఆ జ్ఞానం చూడండి, ప్రతిబంధం అనేది పోయింది అంటే, జ్ఞానం వచ్చింది అంటే ఎక్కడైనా రావచ్చు చెప్తున్నాడు. ఏమని, అవేద అహం, నేను తెలుసుకున్నాను, అప్పుడు తెలుసుకోలేదు, ఏదో ప్రతిబంధకం వల్ల ఇప్పుడు తెలుసుకున్నాను అన్నాడు. ఇంకా వెయిటింగ్ అక్కర్లేదు, బయటికి రావాల్సినంత టైం కూడా అక్కర్లేదు. వస్తాడు, తర్వాత పుడతాడు, అది వేరే విషయం. ఎట్లా పుడతాడు, జ్ఞానిగా పుడతాడు. చూసారా, అమ్మ గర్భంలోనే జ్ఞాని అయిపోయినాడు. అహం వేద అవేదం, నేను తెలుసుకున్నాను, ఈ శరీరాలన్నీ కూడా ఇనుపటు పంజరాల్లాంటి శరీరాలను నుంచి అరక్షన్ అధహ సేనాహ, అరక్షన్ అధహ, ఇక్కడ తల్లి గర్భంలో బంధింపబడి ఉన్నాను ఈ కేజీలో, ఈ పంజరంలో, ఈ తల్లి గర్భం ఈ క్రింద భాగంలో తల్లి గర్భంలో బంధింపబడిన నేను సేనాహ అంటే పక్షినాగ, సేన అంటే డేగ గ్రద్ద, పక్షి ఎట్లా ఎగురుతుందో చూసారా పంజరంలో నుంచి, అట్లా నేను ఫ్రీ అయిపోయినాను ఇప్పుడు, నన్ను ఏ శరీరం బంధించలేదు అని తెలుసుకున్నాడు. సేనాహ నిరదీయమితి, ఎలాగైతే బయటకు వచ్చిందో ఈ యొక్క పంజరం రక్షిస్తున్నది ఈ పక్షిని బయటికి పోనీయకుండా ఇంతవరకు, ఇప్పుడు పక్షి అందులో అంటే ఇక్కడ బయటికి పోతుందని అనుకోకూడదు మనం, పక్షిలాగా పక్షికి ఎంత స్వేచ్ఛ వచ్చిందో ఆ విధంగా నేను జ్ఞానాన్ని పొంది స్వేచ్ఛని పొందాను అమ్మ గర్భంలో ఉన్నప్పటికీ కూడా అన్నారు. అర్థమైందా? అది అర్థం ఇక్కడ. నిరదీయమితి గర్భం ఏవైతత్ శయానః, తల్లి గర్భంలో శయనించే ఉన్నాను నేను, అయినా కూడా నేను పక్షిలాగా నేను స్వతంత్రాన్ని పొందాను అమ్మ గర్భంలోనే, అజ్ఞానం పోయింది పూర్తిగా. వామదేవ ఏవం ఉవాచ, ఈ విధంగా వామదేవ ఋషి, జ్ఞానం వచ్చింది చూడండి, అందుకని అలా జ్ఞానం పొందితే మూడవ జన్మ ఇంకా ఉండదు, అది రెండు జన్మలతోనే పూర్తి. ఇది తాత్పర్యం, ఈ ఉపనిషత్తు యొక్క తాత్పర్యం దీనికోసం. ఈ సంసార వర్ణం అంతా ఎందుకు చేశారో తెలుసా? ఇప్పుడు అర్థమైందా? చాలా బాగుంది స్వామిని గైనకాలజీ అంతా, ఎందుకంటే మళ్ళీ ఇంకో గైనకాలజీలో ప్రవేశించకుండా ఉండడానికి కోసం, ఇంకో మళ్ళీ గర్భంలో ప్రవేశించకుండా ఉండడం కోసం ఈ వామదేవ ఋషి ఆ జ్ఞానాన్ని పొందాడు అని చెప్పబడింది. చెప్పి సహా ఏవం విద్వాన్, ఈ విధంగా ఎవరైతే తెలుసుకున్నారో, ఉపనిషత్తు చెప్తోంది, ఫలశ్రుతి ఫలశ్రుతి చెప్తోంది. దీనివల్ల తెలుసుకోవడం వల్ల ఏమిటి ప్రయోజనం? వామదేవుడు తల్లి గర్భంలో తెలుసుకున్నాడు, మనం తల్లి గర్భాన్ని నుంచి వచ్చి తెలుసుకుంటున్నాం. అర్థమైందా? ఇప్పుడు తెలుసుకోకపోతే మళ్ళీ వామదేవుడు అవుతారు మీరు కూడా నెక్స్ట్ జన్మలో, వామదేవుడిలాగా అయిపోతాం మనం కూడా. ఎందుకు ఆ గర్భంలో కూడా ప్రవేశించడం అంటే ఆ వామదేవుడికి అంత ఆ కొంచెం ప్రారంభం ఉందన్నమాట. చూసారా, తల్లి గర్భంలో 7-8 నెలలు 9 నెలలు ఉండే అంత ప్రారంభమే ఉన్నది. అది అక్కడ ఆ సంచితం అక్కడ బర్న్ట్ చేశాడు ఆయన, ఆ తల్లి గర్భంలో సంచితకరం మొత్తం నాశనమైంది అక్కడే పూర్తిగా జ్ఞానం వచ్చింది. అంటే కొంతమందికి క్లాసులో చెప్పినప్పుడు అర్థం కాదు, తర్వాత ఎప్పుడో అర్థమవుతుంది. వామదేవుడు కూడా అట్లాగే అయింది, చెప్పిన తర్వాత ఎసిమినేట్ అవ్వడానికి మళ్ళొక జన్మ తీసుకోవాల్సి వచ్చింది. చూసారా, అది 6 నెలలు కావచ్చు, 9 నెలలు కావచ్చు, 10 నెలలు కావచ్చు, జన్మ జన్మే కదా. కనుక ఈ పిరవి తప్పినాలు ఎప్పిరవి వాయిక్కుమో అని చెప్పి తమిళంలో చెప్తారు. ఈ జన్మ కనుక నువ్వు తప్పించుకున్నావంటే జ్ఞానం పొందకుండా మళ్ళీ ఏ జన్మ వస్తుందో చెప్పలేం. పిల్లి, నల్లి, బల్లి, కుక్క ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఏమొస్తాయో చెప్పలేమమ్మా, జాగ్రత్త. అందుకని వారం వారం క్లాసుకి వచ్చి వినండి అంటే స్వామిని ఫంక్షన్కి వెళ్ళొస్తా, అక్కడికి వెళ్ళొస్తా. వెళ్ళండి, వెళ్ళొద్దని చెప్పలేదు పాప, మీరు గృహస్థులు వెళ్ళకుండా ఎట్టుంటారు, వెళ్ళరండి. అయితే ఫలం ఏమిటి చెప్తున్నారు చూడండి. ఈ విధంగా విద్వాన్ శరీర భేదాత్, ఈ శరీరాన్ని భేదించుకొని ఊర్ధ్వం ఉత్క్రమ్య, ఊర్ధ్వం అంటే ఏంటి, ఈ శరీరం పైకి, శరీరం పైకి అంటే పైకని కాదు అర్థం, శరీరాలు మిథ్యా అని తెలుసుకొని, ఉత్క్రమ్య అంటే ట్రాన్సెండింగ్ ద 3 బాడీస్, త్రయమావసత, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, నాన్న శరీరం, అమ్మ శరీరం, స్వశరీరం, పునర్జన్మ అన్నిటినీ భేదించేసుకున్నాడు. చూసారా, ఇంకా మళ్ళీ అమ్మ శరీరం లేదు, నాన్న శరీరము లేదు, స్వశరీరము లేదు, అట్లా నేను ఆత్మని అన్ని శరీరాలు నాలో ఉన్నాయని తెలుసుకోవడం వేరు, జ్ఞానం వచ్చిన తర్వాత అన్ని శరీరాలు నాలో ఉన్నాయని తెలుసుకోవడం వేరు. నేను శరీరంలో బంధింపబడినాను స్వామిని, నేను ఈ శరీరం నుంచి ఎప్పుడు బయటపడతానో ఇప్పుడు తెలియదు, ఇంకా ముసలితనం వచ్చినప్పుడు తెలుస్తుంది మనకు. ఆ ముసలి వాళ్ళు పడే బాధ నరకం అంతా ఇంత కాదు. ఒక స్టూడెంట్ ఫోన్ చేసి చెప్తోంది, మామగారు ఎంత కష్టపడుతున్నారు, 92-94 ఏళ్ళు ఆయన, 94 ఏళ్ళు మరణించడానికి కష్టపడుతున్నాడు ఇప్పుడు, శరీరాన్ని వదలడానికి ఆ జీవుడు పడే కష్టం చూస్తుంటే మహాకష్టంగా ఉంటుంది చూసేవాళ్ళకి. అది మన చేతుల్లో లేదు, మరణ బాధ అంతా ఇంత కాదు. కనుక జీవుడు ఆ మరణ బాధ, జనన బాధ, వ్యాధి బాధ, ముసలితనం బాధ, నాలుగు బాధలండి, నరకాలు, నాలుగు నరకాలు. పుట్టడం ఒక నరకమే, ఆ తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ శిశువు పడే యాతన మహాయాతన నరకం అది. వ్యాధి వచ్చినప్పుడు పడే నరకం అంతా ఇంత కాదు, అది రెండవ నరకం. కంటికి పంటికి వెముకలకి శరీరానికి ఏదైనా వచ్చినప్పుడు పడే నరకం ఎంత అంత ఆ పడేవాడికి తెలుస్తుంది, చూసేవాడికి తెలియదండి, పడే అనుభవించేవాడికి తెలుస్తుంది. ముసలితనంలో వచ్చే బాధ నరక బాధ అది. మళ్ళీ మరణ బాధ అంతకంటే నరకం. ఈ నరకాలు, నాలుగు నరకాల నుంచి బయటపడాలంటే ఒక్కటే మార్గం, ఇది శరీరం నేను అనుకుంటే నరకం, ఈ శరీరాలన్నీ కూడా నాలోనే కనపడుతున్నాయి, నాలోనే లీనమవుతున్నాయి అనుకుంటే స్వర్గం. అదే చెప్తున్నారు, స్వర్గే లోకే అంటే బ్రహ్మ చైతన్యంలో. ఇక్కడ స్వర్గం అంటే ఆ పై స్వర్గం కాదండి, స్వర్గే లోకే అంటే బ్రహ్మ చైతన్యంలో లీనమైపోతాడు. ఈ శరీరాలన్నీ కూడా మిథ్య, వీటివి నన్నేమి చేయలేవు, నేను సత్యం అని తెలుసుకొని ఈ విద్వాంసుడు, ఈ జ్ఞాని సర్వాన్ కామాన్ ఆప్త్వా అన్ని కోరికలను పొందినవాడై. ఏమండి అన్ని కోరికలు పొందడం అంటే ఏమిటి? అన్ని శరీరాల్లో అందరూ పొందే కోరికలు నేనే కదా పొందుతున్నాను ఆత్మరూపంలో. ఎవరు ఏ కోరికలను తీర్చుకుంటున్నా, ఎక్కడ ఈ భూమండలంలో ఎవరు తీర్చుకుంటున్నా కూడా ఆత్మరూపంగా నేను ఆ శరీరంలో ఆ కోరికను నేనే తీర్చుకుంటున్నాను. సర్వాన్ కామాన్ ఆప్త్వ, అంతేగాని నేను ఒక రసగుల్లా తినాలని అవసరం లేదు. అవతల వాళ్ళు రసగుల్లా తిని ఆనందిస్తుంటే ఆత్మరూపంగా ఉండి నేను ఆనందిస్తున్నాను అక్కడ, అర్థమైందా? అందుకే సన్యాసి ఇల్లు అక్కర్లేదు, అన్ని ఇళ్లల్లో ఆనందిస్తున్నటువంటి అందరూ ఆత్మరూపంలో నేను అక్కడ ఆనందిస్తున్నాను. అది సన్యాసి ఎందుకు ఆనందంగా ఉంటాడో అది అర్థమైందా? ఇప్పుడు తనకంటూ ఏమక్కర్లేదు, అన్ని శరీరాలలోనూ అన్నీ నేనే అనుభవిస్తున్నాను కనుక అన్ని కోరికలు నాకు తీరుతున్నట్లే. అది సర్వాత్మ భావన. అది ఇక్కడ చెప్తున్నారు, సర్వాన్ కామాన్ ఆప్త్వా అమృత సమభవత్. అమృతం అంటే ఆత్మ అమృత స్వరూపం, మరణం లేనటువంటిది. అమృతం అంటే మరణం లేనటువంటి ఆత్మతో ఒకటైపోయినాడు ఆయన. అమృత సమభవత్, మరణం లేనటువంటి ఆత్మ చైతన్యంతో ఏకమైపోయినాడు ఈ జ్ఞాని. అది ఉపనిషత్తు యొక్క తాత్పర్యం. ఆత్మజ్ఞానమే తాత్పర్యం. సంసార వర్ణనం దేనికి చెప్పబడింది? మళ్ళీ జన్మను తీసుకోవాలని ప్రయత్నించకు, అది నాలుగు నరకాలతో కూడినది. గుర్తుపెట్టుకోండి, నాలుగు నరకాలు. ఎప్పుడు వస్తుందో వ్యాధి మనకు తెలియదు, ఏ వ్యాధి వస్తుందో తెలియదు, అదొక నరకం. ముసలితనం అనేది ఆపలేరు ఎవరూ కూడా, అదొక నరకం. తర్వాత మరణ యాతన, అందుకని యాతన అన్నారు చూడండి. మన వాళ్ళు ఏమంటారు చూసారా? ఏమంటారు? మరణ యాతన. గాలి తీసుకోవడానికి కష్టపడతాడు ఆ సమయంలో, ఇంద్రియాలు పనిచేయక అపానవాయువు, సమానవాయువు, ప్రాణవాయువు అన్నీ కూడా కష్టపడుతూ ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాక ఆ దగ్గర ఉండి చూడాలి వాళ్ళని. ఆ చనిపోయే ముందు అందరు బయటికి పోతారు, ఫస్ట్ చూడలేక భయపడతారు అందరు. వాళ్ళ దగ్గర ఉండి సేవ చేయడం మనకు ఆస్కారం దొరికితే మనకు బాగా వైరాగ్యం వస్తుంది. అది మంచి వైరాగ్యం రావాలంటే ఏమండి డాక్టర్లందరికీ వైరాగ్యం వస్తుందా అంటే రాదు, దానికి కొంచెం సంస్కారం కావాలి. ఇంట్లో మనతో వ్యాధితో బాధపడుతున్నామని చూస్తే మనకు వస్తున్నది ఆ వైరాగ్యం, అంత మాత్రాన రాదు. వాటిని చూసి పరీక్ష లోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేద మాయాత్ చూసి నేర్చుకోవాలి. అందుకని ఇటువంటి నరకయాతన నాకు వద్దు అని అనుకుంటే ఏం చేయాలి? అహం బ్రహ్మ అస్మి, అమృత అస్మి, అమృతోస్మి అహం, బ్రహ్మ అహమస్మి, బ్రహ్మ అహమస్మి. ఇలా తెలుసుకున్న తర్వాత ఎన్ని శరీరాలు ఉన్నా కూడా నన్ను బాధించవు. ఇప్పుడు ఆ శరీరంలో ఉన్నా కూడా నన్ను బాధించదు. దానికి ఉదాహరణ ఏమిటి? ఎండు కొబ్బరి చెప్పు. ఎండు కొబ్బరి గడగడ గడగడ అంటుంది, లోపలే ఉంది, పెంకు కంటుకోకుండా ఉన్నది, బయటకు వచ్చింది, అది రావాలే, అయినా కూడా డిటాచ్డ్. అలా ఈ వామదేవ ఋషి కొప్పర లాంటి వాడనమాట ఆ ఎండు కొబ్బరి. ఎట్లాగైతే కురిడి, కురిడి లాగా. ఇప్పుడు మనందరం కురిడిలవా కాదా? బురిడి వేరు, కురిడి వేరు. కురిడి అన్నారు. చూసారా ఎంతటి ఆనందమైనటువంటి జ్ఞానం ఇది. వినడానికి ఎన్నో జన్మ జన్మల పూర్వజన్మ పుణ్యం ఉంటే తప్ప వినలేరండి. మీరందరికీ అటువంటి పుణ్యం ఉన్నది. ఆ పుణ్యం ఉండడం వల్ల మీరు విన్నారు. మీరు విని అర్థం చేసుకొని ఆనందించి ఆ యొక్క బ్రహ్మస్వరూపంలో మీరు ఏకమై జీవన్ముక్తులై సదా ఆనందంతో ఉండాలి అని వామదేవ ఋషి మనందరినీ ఆశీర్వదిస్తున్నాడు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.